రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ మట్టి దినోత్సవం జరుపుకుంటాం. సకల జీవకోటి మనుగడకు మూలవనరు మట్టే కదా. ఆ మట్టిని గౌరవిస్తూ సంవత్సరంలో ఒక రోజుని దానికోసం కేటాయించింది. గత 13 సంవత్సరాలుగా మట్టి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరొక పదం వినిపిస్తుంది. అదే మట్టి ఆరోగ్యం. మనిషి ఆరోగ్యం, వృక్ష ఆరోగ్యం, జంతు ఆరోగ్యం గురించి మనం వింటూనే ఉన్నాం. మట్టి ఆరోగ్యం గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ సురేంద్ర బాబు గారు మనతో ఉన్నారు. వీరు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సాయిల్ సైన్స్ విభాగానికి అధిపతి, వ్యవసాయ శాస్త్రంలో అపారమైన అనుభవం గలవారు. వారి నుండి మనం వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్.
నమస్కారం మేడం.
డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మట్టి దినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ ఈ సంవత్సరం మట్టి ఆరోగ్యం అనే పదం వినబడుతుంది. ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా సార్?
ప్రకృతిలో ఉన్నటువంటి వనరులు ఉన్నటువంటి దానిలో ముఖ్యమైనటువంటి మట్టి. ఇప్పుడు ల్యాండ్ అంటే నేల, సాయిల్ అంటే మట్టి. సో ఈ రెండింటికి అనుబంధం ఉంది. కానీ మట్టి అనేది మనిషి మనుగడకి ఎంతో అవసరమనే ఉద్దేశంతో సంవత్సరంలో ఒక రోజును కూడా దాన్ని వరల్డ్ సాయిల్ డే అంటే డిసెంబర్ 5వ తారీఖుని వరల్డ్ సాయిల్ డే అనే దాన్ని మనం గుర్తించి దాన్ని ప్రతి సంవత్సరం వాటి గురించి మనం అంటే మనకు సాయిల్ అనేది ఎప్పుడు గుర్తు ఉండాలి, అది ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో దాన్ని ఇంపార్టెన్స్ కోసం పెట్టారు. అలాగే సంవత్సరంలో ఒక్కొక్క రోజులాగానే ఒక్కొక్క సంవత్సరాన్ని అంతర్జాతీయ అంటే మన యునెస్కో వాళ్ళు కానీ ఎఫ్ఏ వాళ్ళు కానీ ప్రతి సంవత్సరం ఒక ఆస్పెక్ట్ని తీసుకుని ఆ సంవత్సరం మొత్తం వాటి యొక్క ఇంపార్టెన్స్, మనిషికి చాలా అవసరమైనది అనేది చేస్తుంటారు. ఒకసారి మనం ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఇయర్ అని, ఒక్కొక్క సంవత్సరం ఇంకొక రకంగా అంటారు. కానీ 2015ని ఇంటర్నేషనల్ సాయిల్ హెల్త్ ఇయర్గా పెట్టుకున్నారు. అంతర్జాతీయ మట్టి ఆరోగ్యం అని చెప్పను, దాన్ని క్లియర్గా మనం ట్రాన్స్లేట్ చేస్తే అంటే ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే వరల్డ్ సాయిల్ డే రోజు మనం మట్టిని గురించి ఆలోచిస్తున్నాం. అలా కాకుండా మట్టి ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్. మట్టి ఆరోగ్యం ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే మట్టి ఆరోగ్యం మీదనే మనిషి మనుగడ అనేది ఉంది.
మట్టి ఆరోగ్యాన్ని ఎలా నిర్వచిస్తారు సార్?
చాలా మంచి ప్రశ్న అడిగారు. మట్టికి కొన్ని గుణాలు ఉంటాయి, భౌతిక గుణాలు, రసాయనిక గుణాలు, ఆ తర్వాత జీవ గుణాలు. ఇప్పుడు దానికి ముందు ఇంకొక నిమిషం చెప్తాను. ఇప్పుడు మట్టి నేల అనేది మనం చాలా ఇంపార్టెంట్ క్లియర్గా అర్థం చేసుకుంటాం. నేల అంటే ఏంటంటే మనం ఒక ఇన్ని చదరపు అడుగులు లేదంటే ఒక ఎకరా నేల కొన్నానని మట్టి అనే కొందికి అడుగుకు వెళ్ళేది అంటే నేలలో అడుగుకు వెళ్ళే ఏరియాను కూడా మనం మట్టి కింద తీసుకుంటాం. అంటే 3D. మట్టి ఆరోగ్యం అని ఎలా నిర్వహిస్తారు అని అడిగారు. మట్టి ఆరోగ్యం అంటే మనకు అనుకూలంగా దాన్ని మనం డెఫినేషన్ చేసుకోవాలంటే అది మనకు మంచి పంటలను ఇచ్చేటువంటి పోషక పదార్థాలను కలిగి ఉండాలి. మనమన్న ఇస్తున్న నీటిని బాగా వాటిలో ఇంచుకుని మళ్ళీ కావాల్సినప్పుడు నెమ్మదిగా మొక్కలకు ఇస్తూ ఉండాలి. అదేవిధంగా వాన పడుతున్నప్పుడు అది తను ఎలా ఉన్నా కూడా సరే భూమి లోపలికి నీళ్లను పంపించి లోపల ఉన్నటువంటి మన ఆక్విఫర్స్ అంటే భూగర్భ జలాలను నింపడానికి పైన పడిన నీటిని పంపించే విధంగా అది ఉండాలి. అలాగే భూమి మీద మనకి ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయింది, దానివల్ల మనకి ఏంటి వాతావరణం వేడవుతుందంట. దాన్నంతా మన చెట్లు మొక్కలు అన్నీ తీసుకున్న తర్వాత భూమిలో కూడా తను ఉంచుకుని ఆ కార్బన్ డైఆక్సైడ్ని ఆ కర్బనాన్ని మళ్ళీ వెనక్కి పంపించకుండా వేడి కాకుండా వాతావరణము తనంత కృషి తను చెయ్యాలి, ఈ గుణము కలిగి ఉండాలి. సో ఇవన్నీ మనకు అనుకూలంగా ఉండే విధంగా ఇటువంటి పనులన్నీ చేయగలిగి మంచి శక్తి ఉండి ఎల్లప్పుడూ ఆ శక్తిని కలిగి ఉంటే అది బాగా ఆరోగ్యంగా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది చాలా ఆశపోతు డెఫినేషన్ అన్నమాట. కానీ ప్రపంచంలో ఉన్న మట్టి అది కొన్ని సంవత్సరాలు అంటే సుమారుగా కొన్ని వేల సంవత్సరాల తర్వాత తయారైంది. కాబట్టి ఒక్కొక్క చోట అక్కడ ఉన్నటువంటి ఖనిజాలను బట్టి నేల రకాలు, తద్వారా ఆ నేలలో ఉన్నటువంటి మట్టి రకాలు, మట్టి గుణాలు, మట్టి శక్తి, మట్టి ఆరోగ్యం మారుతుంటుంది. ఇప్పుడు ఎడారి తీసుకోండి, ఎడారిలో మొత్తం ఇసుకే ఉంటుంది. ఆ మట్టి ఇప్పుడు ఆరోగ్యమైందా కాదా అంటే మనకు ఇప్పుడు చెప్పుకున్న అన్ని ప్రయోజనాలకు అది పనిచేయదు. కానీ అక్కడ వాన అంటూ పడింది అనుకోండి, అది మొత్తం భూమి లోపలికి వెళ్ళి ఎక్కడో ఒక చోట కానీ అక్కడ మనకు వ్యవసాయానికి పనికిరాదు, మేమన్న చెప్తున్నటువంటి ఈ కార్బనము వాటికి పనికిరాదు, నీళ్ళు ఎప్పుడు ఇంకిపోతుంటుంది. కానీ అదే నువ్వు బాగా బంక నేలలు ఉన్న స్థలానికి వచ్చారు, అక్కడేమవుతుంది, పడిన నీళ్లు పడి ఇంకకుండా అట్లే పైనే ఉంటుంది కాబట్టి వరదలాగా పారుతుంది. కాబట్టి కొన్ని చోట్ల ఏమవుతుంటే ఇవి రెండు మిక్చర్ అయ్యాం, మిక్చర్ అయి ఉన్నప్పుడు వీటికి మనం చెప్పుకునే గుణాలు ఉంటాయి. కాబట్టి ప్రపంచంలో చాలా చోట్ల చాలా సారవంతమైన అంటే మనిషికి అవసరమైనటువంటి సారవంతమైన నేలలు, నేలల్లో మట్టి అనేది ఉంది. కాబట్టి మట్టి ఆరోగ్యం అనేది ఆ విధంగా మనము విశ్లేషించాలి.
మట్టి ఆరోగ్యానికి మనిషి ఆరోగ్యానికి ఏదైనా సంబంధం ఉందా?
మనిషి ఆరోగ్యము మట్టి ఆరోగ్యానికి ఏమన్నా సంబంధం ఉందా? మట్టి ఆరోగ్యానికి మనిషి ఆరోగ్యానికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఉంది, కానీ దూరపు లింక్ అంటే మధ్యలో చాలా ఆస్పెక్ట్స్ అనేది వస్తాయి. ఇప్పుడు మట్టి ఇంతకుముందు చెప్పినట్టు బాగుంది అనుకోండి, మంచిగా పోషక పదార్థాలను ఇవ్వగలదు, మంచిగా నీరుని ఇంకి పెట్టుకోగలదు, మంచిగా ఏంటది ఏమది పంటకు తను ఇది ఇవ్వగలదు అన్నప్పుడు పంట ఆ విధంగానే మంచిగా పండుతుంది. పంట మంచిగా పండడానికి భూమే కాదు వాతావరణం కూడా అవసరం. వాతావరణం బాగుండి భూమి బాగలేకపోయినా, భూమి బాగుండి వాతావరణం లేకపోయినా లేదు, ఇది మూడు నేను చెప్పినట్టు చాలా దూర సంబంధం. ఇప్పుడు వాతావరణం బాగుంది, మట్టిలో కూడా అన్నీ బాగున్నాయనుకోండి, పెరుగుతున్న పంటలోకి మంచి పోషక పదార్థాలు వస్తాయి. మనము చివరిగా ఏం చేస్తాము, పంటల ద్వారా వచ్చిన పదార్థాలనే మనం తింటాం. అది అన్నం ఉండండి, లేకపోతే చపాతి ఉండండి, కాయగూరలు ఉండని, లేకుంటే పండ్లు ఉండని, లేకపోతే దాన్ని అంతా మార్చి మీరు చెప్తున్నటువంటి కార్న్ ఫ్లేక్స్ అవి ఇవి అటువంటిది ఏమైనా కానీ పంటల నుంచి వచ్చింది. కాబట్టి దాంట్లో పోషక పదార్థాలు మంచిది వస్తే ఆ పోషక పదార్థాలు మనిషికి కావాల్సినంత రూపంలో వస్తుంది. ఎప్పుడైతే ఆ పోషక పదార్థాలు రావడము ఆహారం యొక్క లింక్ ద్వారా కానీ తక్కువైతే మనకు తక్కువ వస్తుంది. అందువల్ల ఈరోజు చూస్తే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, జింక్ ట్యాబ్లెట్ ప్రతిదానికి రాసిస్తుంటారు. దానికి ఎన్నో కారణాలు ఉంది, కానీ మనం తింటున్న ఫుడ్లో, మనం తింటున్న ఆహారంలో తగినంత మోతాదులో జింక్ అనేది వస్తూ ఉంటే నీకు ఆ ప్రాబ్లం రాదు కదా. అంటే జింక్ మనకు లోపం కావడానికి అది ఒకటే కాకుండా ఎక్స్టర్నల్గా వేరే కూడా ఉండొచ్చు, కానీ ఇది ఒక మార్గం. అంటే ఫస్ట్ స్టేజ్లో ఇది మంచిగా ఇవ్వగలిగితే మనకు మంచిగా వస్తుంది, దాని తర్వాత కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మనం సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఆరోగ్యమైనటువంటి నేల, ఆరోగ్యమైనటువంటి మట్టి అనేది ఉంటే ఆరోగ్యమైన ఆ తర్వాత పౌష్టిక ఆహారం అనేది తయారవుతుంది. పౌష్టిక ఆహారం తయారైనప్పుడు దాన్ని మనిషి తింటాడు కాబట్టి ఆయనకు పౌష్టిక ఆహారం దొరికి పౌష్టికంగా ఆయనకు పోషకాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆయనకు పౌష్టికంగా పోషకాలు ఉంటాయో ఆటోమేటిక్గా ఆయన ఆరోగ్యవంతం. భూమి ఆరోగ్యంగా ఉంటే అది పౌష్టిక ఆహారాన్ని ఇస్తుంది. పౌష్టికాహారాన్ని మనం తీసుకున్నామంటే ప్రాబ్లమ్స్ను తగ్గించుకోవచ్చు. మట్టి ఆరోగ్యము, మనిషి ఆరోగ్యం. ఇప్పుడు మనిషే కాకుండా ఇంకోటి కూడా ఆలోచించాలి, మన పశువులు ఉన్నాయి, వాటికి వచ్చేటువంటి గడ్డి ఎక్కడి నుంచి వస్తుంది? మట్టిలో నుంచి, నేలలో నుంచి వస్తుంది. కాబట్టి అది కూడా మంచి పౌష్టికంగా ఉంటే అవి తిన్న గేదెలు, ఆవులు అవి మంచి పాలు ఇవ్వడం జరుగుతుంది, అది మనం తీసుకుంటాం. ఇప్పుడు మాంసాహారాలు ఉన్నాయి, అక్కడి నుంచి తిన్న గడ్డిలో నుంచి వచ్చినటువంటి మేకలు కానీ లేకపోతే కోళ్ళు కానీ మాంసాహారాన్ని తీసుకోవడానికి వాళ్ళకి మంచి వస్తుంది. కాబట్టి ఈ ఫుడ్ చైన్, ఆహార చైన్లో ఈ ఆరోగ్యమైనటువంటి నేల, భూమి అనేది డైరెక్ట్ లింక్, ఒక పార్ట్ ఆఫ్ ది లింక్.
చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. ఒక మనిషి రక్త పరీక్షల ద్వారా తన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటాడు, అలాగే మట్టి ఆరోగ్యం తెలుసుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా సార్?
మనం మట్టి పరీక్ష గురించి, ఇప్పుడు ఎలాగైతే మీరు ఇప్పుడు మనిషి గురించి చెప్పారో బ్లడ్ అనేసి, ఇప్పుడు మట్టి పరీక్ష, మట్టి పరీక్షను మనం వ్యవసాయంలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ రైతాంగం గురించి చెప్తాను. తను పండిస్తున్నటువంటి పంటకు తన నేలలో ఉన్నటువంటి మట్టి ఎంతవరకు సపోర్ట్ చేయగలదు, ఎందుకంటే ఆహారం పంటలో ఏ పంట అయినా పండించడానికి పోషక పదార్థాలు అవసరం. ఆ పోషక పదార్థాలు తగినంత మోతాదులో అవి దొరుకుతుందా లేదా అది కనుక్కోవడానికి మనకు భూసార పరీక్షలు అనేది ఉన్నాయండి. భూసార పరీక్షలు మన రైతాంగం దానికి శాస్త్రీయ పరకంగా మట్టి నమూనా తీసుకుంటుంది. ఇప్పుడు మనిషి కంటే ఒక చిన్న సూదితో అలా అనేసి మనం రక్తం తీసుకుంటాం, కానీ మట్టి అనేది చాలా వెడల్పుగా చాలా ఏరియాలో ఉంటుంది కాబట్టి పలు ప్రాంతాల్లో నుంచి తీసి దాటి చక్కటి నమూనా శాంపుల్ అనేది తీసి దాన్ని భూసార పరీక్ష కేంద్రాలకు పంపించామంటే వాళ్ళు దాన్ని పరీక్ష చేసి దాంట్లో నత్రజని ఉందా, భాస్వరం ఉందా, పొటాషియం ఉందా, జింక్ ఉందా, లేకపోతే సల్ఫర్, గంధకము లాంటి బోరాను ఇటువంటి ఏవేవి ఎంత మోతాదులో ఉన్నాయి, ఎంత మోతాదులో ఉన్న దాని వల్ల నువ్వు వేస్తున్న పంట ఏంటి, దానికి ఎంత వేయాలి అనేటువంటి ఒక సిఫార్సుతో కూడినటువంటి భూసార పరీక్ష ఇది నివేదికిస్తారు. అది ఒక పార్ట్. దాని ప్రకారం రైతులు ఎరువులు వేసుకుని ఇంకా వాళ్ళు తెలిసినటువంటి ఆస్కారంతో లేదంటే శాస్త్రీయపరంగా ఎన్నిసార్లు వేసుకోవాలి చెప్పింది. ఇప్పుడు మనం రోజుకు ఒక్కొక్క ట్యాబ్లెట్ ఒకసారి వేసుకోండి అంటాము, లేదంటే రోజుకు మూడు ట్యాబ్లెట్ వేసుకోండి, ఆ విధంగా ఏ ఏ పోషకాలని ఏ ఏ టైంలో వేసుకోవాలి, ఎంతెంత మోతాదులో వేసుకోవాలి అనేది తెలియజేస్తే నివేదిక ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. అది రైతాంగానికి సంబంధించి. ఇవి వార్షిక పంటలు. కానీ కొంతమంది ఏంటంటే పండ్ల తోటలు ఉంటాయి, పండ్ల తోటలకు పైనే తీసిన మట్టి నమూనాలు అంతగా ఉపయోగపడవు. ఎలా వేరుగా ఉంటుందంటే, ఇప్పుడు మనం వార్షిక పంటలు అంటే మహా అంటే 6 నెలల వరకు ఉంటుంది. అదేంటంటే మహా అంటే మీకు 50 సెంటీమీటర్లు 1 మీటర్ లోతుకు వెళ్తుంది. మనం పైన చేసిన పరీక్షతోనే మనకు పర్వాలేదు, దాంతో సిఫార్సు చేస్తే అక్కడికక్కడికి అడ్జస్ట్ అవుతుంది. కానీ పండ్ల తోటలు అలా కాదు, 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాయి. సో దానికి వేర్లు వెడల్పుగా లావుగా లోతుగా వెళ్తూనే ఉంటాయి, చొచ్చుకునే పోతుంటాయి. అది 3 మీటర్లు 4 మీటర్లు ఒకసారి 5 మీటర్లు కూడా వెళ్తుంటాయి. కానీ పైన ఉన్నటువంటి నేలలో పొరలు అనేవి ఉంటాయి. ఆ పొరలు ఒక మీటరు 1.5 మీటరు ఒకసారి 2 మీటర్ల వరకు బాగుండి ఆ తర్వాత నీకు వేరే విధంగా ఉంటుంది. కింద బెడ్ రాక్ అనేది వస్తుందంట, కాబట్టి అది గట్టిగా ఉండడం ఉంటే అయినా కానీ ఈ చెట్టు పెద్దదైన తర్వాత దానికి బలం ఉంటుంది కాబట్టి ఇంకా లోపలంతా చుచ్చుకుపోయి ఎక్కడెక్కడ తనకు దొరుకుతుందో వెతికి తీసుకుంటూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఈ దీనిలో ఒక్కోసారి ఏంటంటే భూమి పొరల్లో కంకర్లు ఉంటాయి, ఆ తర్వాత సున్నం పొరలు ఉంటాయి, మొరం పొరలు ఉంటాయి. ఇవన్నీ మనం పైన చేసే మట్టి నమూనా పరీక్షతో తెలియదు, మనం చేసే 20 సెంటీమీటర్. కాబట్టి పండ్లు చాలామంది మన రైతాంగం ఏం చేస్తుంటారంటే పండ్ల తోటలు వేసిన 5 ఏళ్లకో 3 ఏళ్లకో లేదంటే 15 ఏళ్లకో, సార్ మాది చెట్టే పెరగడం లేదు, ఇన్నేళ్ళు బాగా వస్తుండేది, మేము అన్నీ వేస్తున్నామని వస్తారు. కానీ వాళ్ళు మొదట్లో ఈ పరీక్షలు అన్నీ చేసి ఉంటారు. కాబట్టి ఎవరైతే పండ్ల తోటలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ కనీసం 4 నుంచి 6 అడుగులు లోతు మట్టితో వాళ్ళు ఒక్కొక్క అడుగు నమూనా తీసి పరీక్షించాలి, సున్నం ఉందా మొరం ఉందా ఏమి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చాలాసార్లు ఇటువంటి గుంతలు కానీ ఆ గోతి తీసేటప్పుడు ఓనర్ అనే అతను దాని దగ్గర ఉండాలి. ఉండి ప్రతి గుంతలో లేదంటే గోతిలో మొదటి పొరలో ఏమన్నా నీకు కష్టమైన మొరం వచ్చిందా, రెండో అడుగులో వచ్చిందా, ఎక్కడైనా కంకర్ వచ్చిందా లేయరు తెలుస్తుంది మనతో. అదేవిధంగా సున్నం గులికలు వచ్చినా ఇవి నోట్ చేసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది, ఓహో నా పొలంలో నేను 5 చోట్ల తవ్వాను 6-6 అడుగులు, ఒక పర్టికులర్ చోట నాకు 3 అడుగులో సున్నం పొర కనబడింది, ఇంకో చోట 2.5 అడుగులో కనబడింది, ఇంకో చోట కనబడలేదు. అలా కనబడింది అంటే నాకు ఆయనకు లోపల సున్నం ఉందని అర్థం. సున్నం ఉన్నప్పుడు ఏమవుతుందంటే పెరుగుతున్నటువంటి పండ్ల తోట వేరు 2 సంవత్సరాల తర్వాత ఆ సున్నం దగ్గరికి వచ్చినప్పుడు వాటికి ఇంకా పోషక పదార్థాలు దొరకవు, సూక్ష్మ పోషకాలు అంతా లోపాలు వచ్చేసి పసుపుగా మారిపోతాయి. అప్పుడు అనుకుంటాడు ఇన్నేళ్ళు నాకు లేదు ఇప్పుడు వచ్చింది అనేసి. కాబట్టి ఇది ముందుగా సంకేతం తెలుస్తుంది మనకు, పరీక్ష అంటే ఇదే. కాబట్టి ఇవంతా నోట్ చేసుకుని పరీక్ష చేసుకుని ఒకవేళ మన్ను బాగాలేదు లేదు, ఒక్కోసారి ఏమవుతుందంటే 3వ అడుగులో మొరం ఉంటుంది, ఆ తర్వాత నుంచి మొత్తం మొరమే ఉంటుంది. కొంతమందికి అదృష్టవశాత్తు 3వ అడుగులో ఒక 6 అడుగు కొన్ని అంగుళాల వరకు మొరం ఉంది, ఆ తర్వాత మట్టి మంచి ఉంటుంది. కాబట్టి ఆ పండ్ల తోటలు అక్కడ వేయాలనుకున్నప్పుడు 6 అడుగులు తువ్వి మంచి మట్టిని వేసి దానికి తగినట్టుగా మనం సలహా తీసుకుని చేస్తామంటే మన పండ్ల తోటలు చాలా కాలం వరకు ఏం ప్రాబ్లం లేకుండా.
ఇవి కొత్తగా పండ్ల తోటలు పెట్టే వారికి సరిపోతుంది సార్. మరి ఇప్పటికే పండ్ల తోటలను పెంచేవారు ఉన్నారు కదా, వాళ్ళేం చేయాలి?
ఇప్పుడు ఈ ప్రశ్న నాకు నిన్ననే ఒక మహబూబ్నగర్ నుంచి ఒక రైతు, ఆయన 15 సంవత్సరాలు పండ్ల తోట ఉంది, ఈ ప్రాబ్లం వస్తుంది పసుపుగా అవుతుంది అన్నారు. నేను ఆయనకు అదే చెప్పాను. అప్పుడైతే తవ్వలేకపోయారు, మీకు తెలియదు, లేదంటే మీరెవరో వేరే వాళ్ళ చేతి నుంచి మీరు కొనుక్కుని ఉండొచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే చెట్లకు మధ్యలో ఇదే ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకుని తువ్వి చూస్తే 6 అడుగులు, ఇప్పుడు ఎందుకంటే 15 ఏళ్ళు అయిందంటే ఆయన 6 కాదు 7 అడుగులు వెళ్ళినా కూడా బాధలేదు. వెళ్ళి ఇటువంటిది ఏదైనా ప్రాబ్లం ఉందా, 7 అడుగు తర్వాత ఆయన బెడ్ రాక్ ఉండొచ్చు. సో ఇప్పుడు 15 ఏళ్ళు అయిన తర్వాత ఆ పర్టికులర్ వేర్ అనేది అక్కడికి వెళ్ళి ఇప్పుడు అది పెరగడానికి కష్టపడుతుంది, లేకపోతే ఇప్పుడు దానికి ఏమిటది మన సున్నపు పొర వచ్చింది కాబట్టి ఇప్పుడు అంతా సూక్ష్మ పోషకాల లోపాలు కనిపిస్తుంది. కాబట్టి ఆయన నిర్ధారించుకోవచ్చు, నిర్ధారించుకున్న తర్వాత ప్రతి సంవత్సరం ఇంకా ప్రతి సీజన్లో ఆయన సూక్ష్మ పోషకాలు. ఆయనకి ఇంకొక మార్గం కూడా ఉంది, ఆయనకు వస్తున్న ఆకుల్లో రోగము లేకుంటే పోషక పదార్థాల లోపాలు ఉంటే దాన్ని పరీక్ష కూడా చేయొచ్చు. ఈ 2 రకాల రూపంలో ఆయన ప్రాబ్లమ్ని కొంతవరకు అరికట్టవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చెట్టు పెరగదంటే కింద బెడ్ రాక్ ఉంటుంది, ఇంకా దానికి రూటే వెళ్ళదు అనమాట. అప్పుడు నువ్వు పోషకాలు వేసినా కానీ ఇంకా మన దానికి చేయడం అంటూ ఏమి వృధా చేయడం అంటూ ఏముండదు, ఎంత ఫలం ఇస్తే అంత తీసుకోవాలి, లేదు నా వల్ల కాదంటే ఇంకా వేరే దానికి వెళ్ళడము అలా చేయాలి. ఎందుకంటే బెడ్ రాక్ని మనం ఇంకా గట్టి రాయి పొర వచ్చేసినప్పుడు మనం చేయడానికి ఏముండదు, అప్పుడు అది స్లో అయిపోతుంది. లేదండి, పండ్ల తోట వాళ్ళు ముందుగా చేయించుకుని దాని ప్రకారము డెసిషన్ తీసుకుని దాని ప్రకారము మేనేజ్మెంట్ పెట్టుకోవడమే మార్గం. దానికి ఇంకా మధ్యలో చేయాల్సిన అవసరం లేదు. మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ఆకునో లేకుంటే దాన్ని ఏదైనా తీసుకొచ్చి దాన్ని పరీక్ష చేయించుకుని దాని ప్రకారం దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు.
వార్షిక పంటలు వేసుకునేవారు ప్రతి సంవత్సరం మట్టి పరీక్ష చేయించుకోవాలా సార్?
వార్షిక పంటలు వేసుకునే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎంత ఉత్పత్తిని సంవత్సరంలో దాన్ని బయటికి తీసుకుంటున్నారు, ఎంత ఎరువులు వేస్తున్నారు అనేది ఆధారం ముఖ్యం. ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకు వర్షాధార పంటలు వాళ్ళు ఒక పంటే వేస్తారు, వాళ్ళకు వస్తున్న పంట మోతాదు తక్కువ, వాళ్ళు వేస్తున్న ఎరువులు తక్కువ, నీళ్లు లేదు, వాళ్ళ ఇబ్బందులు చాలా ఉన్నాయి. వర్షాధారం మీదనే ఆధారపడి ఉంటుంది. వాళ్ళు భూసార పరీక్ష చేసుకుంటే 3 సంవత్సరాలు ఒకసారి చేసుకున్నా చాలు, ఎందుకంటే వాళ్ళకి భూసారంలో అంత మార్పులు ఏమి రావు, అంతగా ఎక్కువ వెళ్ళిపోదు, అంతగా తక్కువ చేసుకుంటే చాలు, ఏం ప్రాబ్లం. 3 ఏళ్ళ వరకు ఒకసారి చేస్తే 3 ఏళ్ళ వరకు దాన్నే వాడుకోవచ్చు, అదే సిఫార్సును వాడుకోవచ్చు. పంట మారేటుకుంటే పంట మారింది చెప్పి దాని ప్రకారం సిఫార్సు తీసుకోవచ్చు, కానీ మట్టి పరీక్ష చేయాలి, అది చూపిస్తుంది. కొంతమంది నీటి ఇది ఉన్నవాళ్ళు చేస్తుంటారు, సంవత్సరానికి 2 పంటలు తీస్తుంటారు, వాళ్ళ దిగుబడి కూడా ఎంత, ఇప్పుడు 40 బస్తాలు వరి వస్తుంది, లేకుంటే ఏమిది 6-7 టన్నుల మక్క వస్తుంది, లేకుంటే కొన్ని బ్యాగ్సే వస్తుంది, నీళ్లు ఉన్నా కానీ. అటువంటి వాళ్ళు 2 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటే చాలు, అంటే 4 పంటలు వాళ్ళు సంవత్సరానికి 2 పంటలు ఇస్తారు. కొన్ని చోట్ల ఎక్కువగా దిగుబడి వస్తుంటుంది, 50 బస్తాల ఎకరాకు 10 టన్నుల హెక్టార్ మక్క, పత్తి బాగా అంటే మంచి ఇన్పుట్స్, సేంద్రీయ ఎరువులు అన్నీ వేస్ట్ చేస్తుంటారు. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి చేసుకున్నా కానీ తప్పేం లేదు. ఎటు తిరిగి యావరేజ్గా 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రం చేసుకుంటే అందరి యొక్క ఏంటంటే అవసరాలు తీరుతాయి. సో మనము 2 రకాలు మన వ్యవసాయంలో పండ్ల తోటకి చేసాము.
మట్టి ఆరోగ్యాన్ని బాధ్యతగా కాపాడుకోవడం ఎలా సార్?
అసలు ఈ విషయం మర్చిపోతున్నారని ఇది పెట్టడం జరిగింది. తొందరలో ముందుకు పోతూ ఈ విషయాన్ని మర్చిపోతున్నాడు. తనకు వచ్చే ఫుడ్ దాని మీద ఆధారపడుతున్న గుర్తు కోసమే బాగా గుర్తు చేయాలనేది సంవత్సరం మొత్తం దీన్ని మనం గడుపుకుంటున్నాం అన్నమాట. యాక్చువల్గా నేల ఆరోగ్యం లాంటి ఈ మట్టి ఆరోగ్యం అనేది మన సివిలైజేషన్తో, ఇప్పుడు ఇంతకుముందు చూసారంటే మన నాగరికతలన్నీ ఎక్కడ ఉద్భవించినాయంటే దాని కారణాలు ఏమిటంటే, మనం మొదట ఏం చదివేవాళ్ళం, నీళ్లు వెళ్తున్న చోట, ఆ తర్వాత ఏమంటుంది తెలుగు మీడియంలో చదివాము మేము, నీళ్లు చదువుతున్న ఫర్టైల్ ల్యాండ్స్, ఎక్కడైతే డెల్టా భూములు సారవంతం భూములు ఉందో అక్కడ సివిలైజేషన్స్ అనేది నాగరికత అనేది మొదలైంది. దానికి కారణం ఏంటంటే నీరు మట్టి. క్లైమేట్ అనేది అన్ని చోట్ల ఉండింది, కానీ నీరు మట్టి కూడా అక్కడ ఉండింది కాబట్టి సారవంతమైంది. అక్కడ పంటలు రావడము, గిడ్డి రావడము ఇవంతా ఉండింది కాబట్టి నాగరికత అలా మొదలైంది. కాబట్టి మనము భూసారాన్ని, భూమి యొక్క ఆరోగ్యాన్ని ఎందుకు చూసుకోవాలంటే, ఇప్పుడు నాకు ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలితే నేను అమ్మ అని అంటాను, మీకు ఏదైనా చిన్న దెబ్బ తగిలితే తలనొప్పి ఉంటే తలనొప్పి అంటారు, మీరు చెప్పగలుగుతున్నారు, కానీ భూమి మనకు చెప్పదు. అంటే మనల్ని పిలిచి ఏదో మెసేజ్ ఇచ్చినట్లే ఎస్ఎంఎస్లు ఇవ్వదు, అది లోపలనే చాలా కుంగిపోతూ నెమ్మదిగా చెడిపోతుంది. ఎలాగైతే అది నెమ్మదిగా చెడిపోతుందో దాన్ని బాగుపరచడానికి కూడా 2 ఏళ్ళు కంటే కూడా ఎక్కువ అవుతుంది, ఒకసారి బాగుపరచడానికే వీలు కాదు. అటువంటప్పుడు నీకు పంటలు అనేది కాబట్టి నువ్వు ఒక్కసారి నేలను, భూమి యొక్క ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే మన సివిలైజేషనే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇది ఎప్పుడు గుర్తుండాలి. ముఖ్యంగా నా యొక్క విన్నపం ఏంటంటే, శాస్త్రవేత్తలు పెద్దవాళ్ళు కాకుండా మన చిన్న పిల్లలకు ఈ మెసేజ్ చాలా క్లియర్గా వెళ్ళాలి. ఇప్పుడు మనం 12th స్టాండర్డ్ బుక్లోనే 8th స్టాండర్డ్ బుక్లోనే నేలల గురించి అంతా చదువుతున్నాం పుస్తకాలు చూస్తే, కానీ పిల్లలకు 5th క్లాస్ నుంచే మనం మామూలుగా మట్టి అంటే నా అమ్మ ఏమంటుంది, రే మట్టిలో చేపెట్టకు నీకు ఇది వస్తుంది, జలుబు వస్తుంది, లేదంటే ఏదైనా రోగాలు వస్తుంది అంటుంది. కరెక్టే, మన ఆరోగ్యంగా ఉండడానికి మట్టి అంటకూడదు, అదేవిధంగా మనం బాగుండాలంటే కూడా దాన్ని కూడా చెడపకూడదు. దాన్ని చెడపకూడదు, నువ్వు బాగుండాలని ఎంత కేర్ తీసుకుంటావు అది నీతో చెప్పలేదు. దాన్ని నువ్వు చెడిపేసేదానికి నీ ఇష్టం వచ్చినట్టు రసాయనికాలు, నీ ఇష్టం వచ్చినట్లు ఇది, ఇంకొకటి నీటి కోత, మనం ఇష్టం వచ్చినట్టు నీళ్లు డ్యామ్స్లో నుంచి కాకుండా ఇష్టం ఇచ్చల విడిగా నీళ్లు పోతుంటే పైన ఉన్నటువంటి సారవంతమైన భూమి అంతా కొట్టుకుపోతుంది, 200,000 టన్నుల మంచి మట్టి వెళ్ళిపోతుంది. మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, 1 ఇంచు మట్టి తయారు కావడానికి 100 నుంచి 400 సంవత్సరాలు అవుతుంది. అదే నువ్వు 1 మగ్గు నీళ్లు పోసావనుకో, టక్కన 1 ఇంచు ఇక్కడి నుంచి ఎగిరి ఆడపడిపోతుంది. అదే వాన పడి కొట్టుకుని పోయిందనుకో, పైన నేల సారవంతమైన నేల అంతా వెళ్ళిపోతే కింద ఉన్నటువంటి భూమి, నేల, మట్టి సారవంతమే ఉండదు. అప్పుడు నువ్వు ఇంతకుముందు నేను చేస్తున్నానంటే కూడా కుదరదు. అంటే ఏంటి, ఫిజికల్గా అంటే వాటిని కనిపిస్తున్న మట్టిని కూడా పోగొట్టుకోకుండా చూసే కూడా ఇదేంటది బాధ్యత కూడా మందే. అంటే ఎరోజన్ అనేది కాకూడదు, దాన్ని పట్టి పెట్టుకుంటేనే సారవంతమైన నేల ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా మనం భూమి ఆరోగ్యంగా ఉంటాయంటే దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులు, మనకు ఎండ కొద్దిగా ఎక్కువే, మన సౌత్ ఇండియాలో తీసుకున్నామంటే కొద్దిగా ఎండ ఎక్కువే, కాబట్టి సూక్ష్మజీవులు అనేది అవి నిరంతరం అవి ఫైట్ చేస్తుంటాయి మన ఎండకు అనేసి అంటుంటాం. అవి కూడా ఎండ ఎక్కువైపోయిందికి దాని యొక్క చర్యలు, దాని యొక్క బతకడము, దాని యొక్క యాక్టివిటీస్ అంతా తక్కువైపోతుంది. యాక్టివిటీస్ తక్కువైనప్పుడు అది లోపల ఉన్నటువంటి కార్బనాన్ని అవన్నీ తినకుండా, లోపల ఉన్నటువంటి ముడి పోషకాలనంతా కరిగించకుండా అట్లే పడి ఉంటే మనం మొక్కలు వేసినప్పుడు వాటికి అందవు ఉన్నా కానీ. కాబట్టి దాని ఆరోగ్యం కోసం మనం సేంద్రీయ పదార్థాలను వాడాలి. సేంద్రీయ పదార్థాలు వాడినప్పుడే నీరు ఇంకినప్పుడు మనం ఇచ్చిన ఇరిగేషన్ అంటే నీటిపారుదల ఇచ్చినప్పుడు ఆ నీళ్ళని పట్టి పెట్టుకుంటుంది. ఆ గుణమే లేదనుకోండి, ఉన్న నీళ్ళు కిందికి పోతుంది, మనం ఎక్కువసార్లు నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కువసార్లు నీళ్ళు ఇవ్వాలంటే నీటి కొరత, లేదంటే పక్కన రైతు గొడవ చేస్తాడు, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే మన వనరులు లిమిటెడ్, కాబట్టి మనము ప్రతి ఒక్క ఆస్పెక్ట్, మట్టి యొక్క ఆస్పెక్ట్ అనేది మన మైండ్లో బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. మనం రోజు వెళ్ళి మట్టిలో మనం ఏం వర్క్ చేయక్కర్లేదు, దాన్ని చెడగొట్టకుండా ఉంటే చాలు. దానికోసం నువ్వు వెళ్ళి ఏదో వాలంటరీ సేవ చేయక్కర్లేదు, నువ్వు వెళ్ళి ఏదో డొనేషన్ ఇవ్వక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, దాన్ని చెడపకుండా ఉంటే చాలు.
మన రాష్ట్రంలో మన విశ్వవిద్యాలయం తరపున ప్రపంచ మట్టి ఆరోగ్యం సంవత్సరం సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం సార్?
ప్రతి రాష్ట్రంలో మన దేశంలో అక్కడక్కడ ఉన్నటువంటి స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ అక్కడున్న నేలల గురించి, భూమి గురించి అవగాహన కోసం పలు కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా మన దగ్గర ఉన్నటువంటి రీసెర్చ్ స్టేషన్స్లో, మన దగ్గర ఉన్నటువంటి పరిశోధన స్థానాల్లో, మన దగ్గర ఉన్నటువంటి కేవీకేస్, మన దగ్గర ఉన్నటువంటి సాయిల్ సైన్స్ స్కీమ్స్ అంటే భూసారానికి సంబంధించిన విభాగాలు అన్ని చోట్ల డిసెంబర్ 5వ తారీఖు వరల్డ్ సాయిల్ డే నాడు దానికి తగిన ప్రత్యేక కార్యక్రమాలు అంటే రైతులతో కలవడము, రైతులకు వాళ్లకు ఒక భూసారం గురించి అవగాహన కలుగజేయడము, లేకపోతే కొన్ని చోట్ల మట్టి నమూనాలను తీసుకొచ్చి వాటిని పరీక్ష చేసి ప్రత్యేకంగా ఆ సందర్భంగా ఇవ్వడము, వాళ్లలో ఒక ఏంటంటే ఇంట్రెస్ట్, అవేర్నెస్, పార్టిసిపేషను, ప్లస్ ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుకున్న మాటలన్నీ వాళ్ళతో పంచుకోవడము, అటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. అది కాకుండా ఈ డిసెంబర్ 5కు ముందు ఈ సంవత్సరంలో పార్ట్ ఆఫ్ ది మొత్తం మన ఎఫర్ట్స్లో మన యూనివర్సిటీలో మన కేవీకే వాళ్ళందరూ కూడా శాంపుల్స్ తీసి వాళ్ళకి సాయిల్ హెల్త్ కార్డు భూసార పరీక్షలు. ఈ సంవత్సరంలో ఇంకోటి ఏంటంటే మన దేశం లెవెల్లోనే మొత్తం కమతాలకు 2-3 సంవత్సరాల్లోనే వాళ్ళకి భూసార ఇవి పత్రాలు ఇవ్వాలనేసి ఒక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం కూడా సైమల్టేనియస్గా నడుస్తుంది. మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి తగినట్లు నెంబర్ ఆఫ్ శాంపుల్స్ కలెక్ట్ చేయడం, ఎక్కువ లక్షల్లో కలెక్ట్ చేయడము, వాటిని త్వరగా ఏంటిది మన అనాలిసిస్ చేసి వాళ్లకు భూసారానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళు కూడా దాన్ని ఎక్కువ చేశారు. అంటే ఎక్కువ చేయడం అంటే ఇంటర్నేషనల్ సాయిల్ హెల్త్ ఇయర్ అనేదే కాకుండా మన దేశంలో జరుగుతున్న ప్రోగ్రాంలో మన తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్న కార్యక్రమాన్ని కూడా అధికంగా చేయడము, దానికి తోడు మా టెక్నికల్ గైడెన్స్ మన అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఎలా చేయొచ్చు, ఏమిటి దానికి ఇంటర్ప్రిటేషన్, ఏంటి ఆ కార్డ్ ఎలా తయారు చేయాలి, వాటిలో క్లుప్తంగా ఎలా పెట్టాలి. ఎందుకంటే మనం టెస్ట్ చేయడం గొప్ప కాదు, ఆ టెస్ట్ వల్ల ప్రయోజనాలు ఊరికి టైంకి ఇవ్వాలి, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఇవ్వాలి. కానీ టెక్నికల్ ఏంటంటే శాస్త్రీయంగా అవన్నీ విశదీకరిస్తూ వాటికి అంత తయారు చేయడం, ఇవన్నీ ఒక సంవత్సరం రోజులుగా మధ్యలో ఎప్పుడు నిరంతరం సాగేదే. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా చేస్తే దాన్ని ఎక్కువ విస్తరించడానికి ఈ కార్యక్రమాలన్నీ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు భూసారము, ఆ తర్వాత మట్టి యొక్క ఆరోగ్యం అనే ఇష్యూను మనం 10 మంది నోట్లో చెప్పి 10 మంది చేసుకుంటూ ఉంటే అందరికీ వాళ్ళ యొక్క కర్తవ్యం అనేది గుర్తింపు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటిది ఉంది అని తెలుస్తుంది. ఎందుకంటే అది ఎప్పుడు నోరిప్పి చెప్పలేదు, ఒకసారి పాడైపోయినాక మళ్ళీ రిపేర్ చేయగలిగింది కాదు. కాబట్టి ముందు జాగ్రత్తగా చెప్పుకుంటూ పోతే మనం దాన్ని కాపాడు. సమాజ బాధ్యత, ఓన్లీ ఎరువు మన రైతు బాధ్యత, రైతు అక్కడే చూసుకోవాలని కాదు. రైతు ఇప్పుడు నేను ఆరోగ్యం మన వ్యవసాయం మానేస్తానంటే ఆ నేల చెడిపోతే రేపు ఇంకొక రైతు పండించాలని, నువ్వే పండించాలని కానీ కుదరదు కదా. అక్కడున్న వనరులు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఉద్యమం లాగా, ఊత పద్యమం ఉద్యమం లాగా, కంటిన్యూస్ ఉద్యమం లాగా ఉండాలి. నేను అదే ప్రతిసారి ఎక్కడ వెళ్ళినా కానీ ఈ రోజు కూడా నేను చెప్పేది, ఒక్కసారి భూమి చెడిపోతే దాన్ని బాగు చేయడం చాలా కష్టం. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, 1 ఇంచు మట్టి కావాలంటే 100 నుంచి 400. అదేవిధంగా ఇప్పుడు అనుకోకుండా ఒక రసాయనిక పదార్థం అనేది దాంట్లో వేసేసామను, ఎక్కువగా వాడేస్తాం ఎవరు చెప్పిన మాట వినకుండా, లేదంటే 5-6 సంవత్సరాలుగా చెప్పిన మోతాదు కన్నా ఎక్కువ వాడుతూ వస్తాం. దాంట్లో మన పర్సిస్టెన్స్ అనేది ఉంటుంది, అంటే అది ఎంతకాలము ఆ మట్టిలో ఉంటుంది అనేది. అది అంతకాలం ఉన్నంతకాలము అది పంట పండించడానికి దోహదం చేయదు, ప్లస్ దాంట్లో నుంచి వచ్చే ఆ విషపూరితం అనేది మన పంటలోకి వస్తూ ఉంటుంది. అది మనకు చచ్చిపోయేంత లెవెల్లో రాకపోయినా లోపల మెల్లగా హాని కలిగించే రీతిలో మోతాదులో వస్తుంది, అది మనకు తెలవనే తెలియదు. అదేవిధంగా మెల్లమెల్లగా కూడా నాశనం చేస్తుంటుంది, రెండింటికి వాడుకోవచ్చు దాన్ని. కాబట్టి ఆ స్లో డ్యామేజ్ కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంది. ఓకే, ఇప్పుడు చాలా చోట్ల ఎరువులు ఎక్కువ వాడేస్తున్నారు, ఆ తర్వాత క్రిమి సంహారకం, కానీ అదృష్టవశాత్తు ఇవన్నీ కొన్ని పాకెట్స్లోనే, ఎక్కడైతే విపరీతంగా ఈ కాటన్ పండిస్తారో, మిర్చి పండిస్తారో అక్కడ, ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చే దిగుబడికి రావాలని ఖర్చు ఎక్కువ పెడతారు, ఖర్చు ఎక్కువ పెట్టిందని నష్టపోకూడదని ఇంకొంచెం ఖర్చు పెడతారు, ఇంకొంచెం ఖర్చు పెట్టినారు కాబట్టి దిగుబడి రావాలనేసి ఇంకొంచెం వేస్తారు. ఇవి రెండు లింక్ అవుతూ బస్తాల బస్తాల ఎరువులు, ఒక్క పురుగు కూడా రాకుండా ఉండాలని అవసరం ఉన్నా లేకపోయినా మూడో రోజు ఐదో రోజు ఈ మందు ఆ మందు, ఈసారి చెప్పినాడని ఆ మందు, ఆసారి చెప్పినాడని ఈ మందు, ఈ రెండు మందులు కలిపి నీ తెలివి కలిపి అన్నీ చేసి కొన్ని మనం భయపడక్కర్లేదు. ఎక్కడైతే మామూలుగా వ్యవసాయం జరుగుతుందో అక్కడ నేలలు బాగానే ఉన్నాయి. మన వర్షాధారిత ప్రాంతాల్లో కూడా నేలలు బాగున్నాయి, కానీ రసాయనిక పురంగా అవన్నీ బాగున్నా కానీ వాటికి వేరే రకమైన ప్రాబ్లం. వానకు గాలికి పైనుండే పొరలు కొట్టుకుపోతున్నాయి, వాటిని మనము వాటర్ షెడ్ రూపంలో వాటిని కాపాడుకోవాలి. లేదంటే పైన ఉండే మచ్చి మట్టి పోయిన తర్వాత ఆ తర్వాత అక్కడ నీళ్లు వెళ్ళినా కానీ పైన మట్టే బాగాలేకపోతే నీకు పంట రాదు. నీళ్ళు ఇచ్చినా సరే నువ్వు మంచి ఎరువు వేసినా కూడా. కాబట్టి దాన్ని రెండు మూడు రకాలుగా చేసుకోవాలి. విషతుల్యం కాకుండా చూసుకోవాలి. విషతుల్యం అవుతున్న ప్రదేశాలు కొన్ని లిమిటెడ్, వాటిని ఎక్కువ అవగాహన చేసి వాళ్ళని అయినా పిచ్చి పనులు చేయొద్దండి అని చెప్పి వాళ్ళకి కాన్ఫరెన్స్లో తీసుకుని వాళ్ళకి డెమాన్స్ట్రేషన్స్ ఇచ్చి, లేదు నువ్వు వేయిన దానికి ఇంత వేసినా, నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టి 11 రూపాయలు తీసుకోవాలనుకుంటున్నాను, నేను 7 రూపాయలు ఖర్చు పెట్టి 8 రూపాయలు తీసుకోమంటున్నాను, ఆ కాన్సెప్ట్ అది వాళ్ళకు డిమాన్స్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే మనం లెక్కలు పెద్ద ఫిగర్లో చూడకూడదు, నీకు రేషియో ఎంత వస్తుందో లాభం దాని ప్రకారం చూడాలి. అప్పుడు నీకు దాన్ని అటువంటి అన్నింటి నుంచి బయటపడతావు. కాబట్టి పూర్తిగా నేలలో చెడిపోయినాయని మనం భయపడక్కర్లేదు, కానీ ఇటువంటి ప్లేసెస్లో పూర్తిగా చెడిపోతుంది, అవి చెడిపోయింది మళ్ళీ రిపేర్ చేయడం కష్టం. కాబట్టి వీటిని అంతా మనము స్పెసిఫిక్గా వాటికి ఫోకస్ ఇచ్చి మనం చేయాలి, అది ఒకటి. రెండోది వచ్చి మన భూమి పైన ఉన్నటువంటి పలుచెట్టి పొర మాత్రం పోకుండా మనం చూసుకోవాలి. అంటే వాటర్ ఎరోజను, విండ్ ఎరోజను, కోతలు, మట్టి కోత జరగకుండా చూసుకుంటే మంచి మట్టిని మనం పోగొట్టుకోకుండా, ఇవి రెండు మనం చేస్తూ ఉండాలి ఎప్పుడు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ సంవత్సరం చేసేసినా బా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సాయిల్ హెల్త్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ ఇంకొక ఇయర్ వస్తుంది, దాన్ని పట్టుకుంటాము కాదు, ఈ ప్రోగ్రాం నిరంతరము జరుగుతూ ఉండాలి.
ధన్యవాదాలు సార్, మంచి విషయాలు చెప్పారు.
నమస్తే, మీకు అందరికి కూడా వరల్డ్ సాయిల్ డే సందర్భంగా శుభాకాంక్షలు. మట్టిని జాగ్రత్తగా చూసుకోండి, అది మనల్ని జాగ్రత్తగా చూసుకోండి.
మట్టిని జాగ్రత్తగా చూసుకోండి, అది మనలను జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇంత చక్కని నినాదం. సదుద్దేశాలతో చేసిన ప్రతి ఉద్యమం చక్కని ఫలాన్ని అందించింది. అందరికీ విద్య అందరికీ బాధ్యత అంటూ నినాదిస్తే బాలబాలికల పాఠశాల విద్యను ఉన్నత శిఖరాలకు చేర్చింది. అక్షరాస్యత అభివృద్ధికి సోపానమంటూ సాగితే మన రాష్ట్ర అక్షరాస్యత పెరిగింది. మహిళ సాధికారతను నినాదిస్తే ఈనాడు మహిళలు చట్టసభలో స్థానం సంపాదించారు. అదే స్ఫూర్తితో విద్యార్థులమందరం మట్టి ఆరోగ్యం గురించి ఉద్యమిద్దాం. అలాగే మన భావితరాలకు ఆరోగ్యవంతమైన మట్టిని సంపాదించి పెడదాం.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చెంత?
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.